వాడు అబద్ధాలు చెప్పేస్తున్నా కదా మాకు స్పష్టంగా తెలుస్తాను. మాట మార్చడం, ఆ అబద్ధాన్ని ఎలా చెప్పడం, అబద్ధాన్ని మా అబద్ధాన్ని చెప్పేసేటప్పుడు చాలా తెలివిగా చెప్పేస్తాడు. మాకు అది ఆడు అబద్ధం చెప్తున్నాడు మాకు తెలుస్తాడు, మాలో మేము నవ్వుకు నూరుకుంటాము, వాడు విమర్శించడానికి కూడా మాకు బుద్ధి నోరు రాదు, అంత అందంగా చెప్తాడు అబద్ధం కూడా. అది ప్రపంచం అబద్ధమైనా అంత అందంగా మనకు కనిపిస్తాడు. మాలో మేము నవ్వుకుంటాం కానీ మా అన్నయ్య మటుకు ఏం అవ్వం అనం. అంటే ఆత్మ కంటే అందంగా ఉంటుంది అసలు అబద్ధం. అంటే అప్పుడు విమర్శించడానికి చెప్పడం లేదు. కొంతమంది అంత న్యాచురల్ లైవ్ కూడా అంత న్యాచురల్గా చెప్తారు. అంటే నూటికి నూరిపోలేదు మనం నన్నేద్దాం అనిపించేట్టుగా చెప్తారు. మా ఉదరాయంత్రాలలో తెలుస్తూ ఉంటుంది అసత్యమని, కానీ వాడిని ఏం అనిపించాలో అనిపించదు, వాడిని ఏం అనాలని కూడా అనిపించదు. అది చెప్పేది హార్డ్గా కాకుండా చాలా స్వీట్గా సాఫ్ట్గా చెప్తాడు. మాకేం అట్టవకుండా మా మనసుకు అబద్ధం కూడా మా మనసుకు గాయం తగలకుండా చెప్తాడు. ఇది భగవాన్ ఏమంటారంటే సత్యము హృదయంలో ఉంది, అది ఒకటే నిజం. అది నిజం కాదు, అది ఒకటే నిజం. మిగతా అంతా స్వప్న సమానం. మిగతా అంతా ఇటువంటి శరీరాలు ఎన్నో ధరించాం, భవిష్యత్తులో ఎన్నో శరీరాలు వస్తాయి, కాల ప్రవాహంలో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి, అన్నీ స్వప్న సమానమే, అంతా డ్రీమ్స్ తప్పే. ఈ నీ జీవితంలో దైవా నీ జీవితంలో ఉన్నటువంటి రోజు నేను గాఢ నిద్రలో ఆ సత్యాన్ని అనుభవిస్తున్నావు. గాఢ నిద్రలో నీకు దేహంతో, దేవుడితో, ఇంద్రియాలతోటి, లోకంతో, దేనితో, నీ కర్మ అకర్మ, పుణ్యకర్మ పాపకర్మ, ఏ కర్మతోటి సంబంధం లేకుండా, పంచభూతాలతో దేనితో సంబంధం లేకుండా గాఢ నిద్రలో నువ్వు ఆ వస్తువుని అనుభవిస్తున్నావు. అనుభవిస్తే కూడా లేదనిపిస్తాను నీకు. ఎంత యూజ్ని ఎంత మాది ఇప్పుడు మనం గాఢ నిద్రలో రోజు ఆ వస్తువును అనుభవిస్తున్నాం, కానీ అది లేదనుకుంటున్నాం. మనసు కల్పించినవి ఉన్నాయి. మనసు లేనప్పుడు ఒక వస్తువు ఉంది గాఢ నిద్రలో, అహంభావం లేనప్పుడు ఒక వస్తువు ఉంది, అది రోజు అనిపిస్తున్నాం. భగవాన్ చెప్తున్నారు అది రోజు ప్రతివాడు అనిపిస్తున్నాడు, కానీ అది లేదనుకుంటున్నాడు. అది మనసు కల్పించేది ఉంది అనుకుంటున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఇది చేత భగవద్గీత విడిచిపెట్టి ఉపనిషత్తు విడిచి నువ్వు రోజు అనిపిస్తున్నావు. అది అహంభావం లేని స్థితిని నువ్వు రోజు అనిపిస్తున్నావు నిద్రలో, కానీ నీకు అది ఆ యొక్క మనసు లేనప్పుడు, అహంభావం లేనప్పుడు అది అనిపిస్తున్నావు. మనస్సు కల్పించే విషయాల మీద, అహంభావం కల్పించే విషయాల మీద అది నిజం అనుకుంటున్నావు, కానీ మనసు లేనప్పుడు ఉన్న నిజం అది, అదే నిజం అసలు. అది రోజు అనిపిస్తున్నావు, కానీ దాని మీద నీకు నమ్మకం కలపటం లేదు. నమ్మకం అది నమ్మకం కలగటం లేదు. ఎంత ఆశ్చర్యం అది. మనస్సు కల్పించింది నిజం కాదు. మనస్సు కల్పించింది, మనసు అణిగినప్పుడు కూడా అణిగిపోతాయి, కానీ హృదయంలో ఉండదు. ఎప్పుడూ ఉంటుంది, అది సదా ఉంటుంది. పైగా అది డిపెండెంట్గా ఉండదు, ఎలా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇది ఎలా చెప్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వస్తువు ఇక్కడ ఉంది కదా, అక్కడి నుంచి హ్యాపీనెస్ రానివ్వండి, బ్లిస్ రానివ్వండి, అది మీకేం అపకారం చేయలేదు. ఏం చేది, ఇండిపెండెంట్గా వస్తుంది. మనం డిపెండెంట్గా పొంది అన్నీ కూడా, అన్ని సుఖాలు కూడా భవిష్యత్తులో రెట్టింపు దుఃఖం అనుభవించవలసింది అనట. ఈ సూత్రం ఒకటే మీరు రాసుకోండి, మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఒకటే విను, ఇక్కడి నుంచి వచ్చేది ఒకటి ఇండిపెండెంట్గా ఉంటుంది అట. ఇక్కడి నుంచి వచ్చేది ఒకటే ఇండిపెండెంట్. ఆ ఇండిపెండెంట్ మిగతా నీకు ఏదైనా ప్రెజర్స్ వచ్చినా అవి డిపెండెంట్గా ఉంటాయి. నీకు అర్థమవుతుందా? ఆ డిపెండెంట్గా వచ్చి ప్రెజర్స్ అన్ని భవిష్యత్తులో రెట్టింపు దుఃఖంగా వడ్డీతో సహా దుఃఖం అనిపించాలట. మామూలుగా కాదు, వడ్డీతో సహా అనిపించాలట. కొంతమంది అంటా ఉంటారు, వడ్డీ పోనీ వదిలేండి, వడ్డీ వదిలేండి అసలనే ఇమ్మంటారు. కొంతమంది ఏమంటారంటే వడ్డీ వదిలేండి అసలనే ఇమ్మంటారు. ఈ భగవాన్ ఏమంటారంటే ఆ డిపెండెంట్ ప్రెజర్స్ అసలు కదా వడ్డీతో సహా అనిపించాలట. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా అన్నీ మర్చిపోయినా పర్లేదు. నీకు ఇక్కడ నుంచి ఏదైతే భగవాన్ నడక ఇక్కడ ఏదైతే సహజంగా ఉందో, సత్యం అనేది సహజంగా ఉంటుంది కానీ అసహజంగా ఉండదు. వీరేశ్వరం గారికి మొట్టమొదటి ప్లేడర్ ఉద్యోగం చేయాలనిపించింది. ఆయన కూడా లా చదివారు. ఇంకా ప్లేడర్ ఉద్యోగాలు చేసి ప్లేడర్ ఉద్యోగం అంటే రోజు అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు కూడా నవ్వుతూ చెప్పాలి. ఎవరానరు 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 అని చెప్తున్నారు. వీరేశ్వరం గారు అబద్ధాలు చెప్తే ఇంకా నాకు ఆధ్యాత్మిక రోజు అబద్ధాలు చెప్పి పొట్ట కోసం ఆధ్యాత్మిక సాధన ఏం చేసుకోవాలని. మామూలుగా మ్యాస్టర్ ఉద్యోగం కంటే ప్లేడర్ ఉద్యోగం మీద డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ అబద్ధాలు రోజు చెప్పలేక ప్లేడర్ ఉద్యోగం వదిలేసి మ్యాస్టర్ ఉద్యోగం పుచ్చుకున్నా అన్నాడు. వీరేశ్వరం గారు తెలుగు పండితులుగా వర్క్ చేశారు రాజమండ్రిలో, చాలా మెడ్రాసులో కూడా తెలుగు పండితులుగా వర్క్ చేశారు. ప్లేడర్ అంటే వాడు రోజు అబద్ధాలు చెప్పాలి. గాంధీ గారు కూడా ప్లేడరే, అయితే ఆయన కేసులు అడిగేవారు, నీకు న్యాయమైన కేసు అయితే డబ్బులు కూడా పుచ్చుకోకుండా వాదిస్తాను, అసలు నీ కేసు ఏంటో చెప్పమన్నవాడు. అది న్యాయమైంది, వాడికి నిజంగా అపకారం జరిగిందంటే వాదించేవారు, లేకపోతే నువ్వు ఇంకో ప్లేడర్ను చూసుకోమని చెప్పుకోరు. నీ కేసు న్యాయమైంది అయితే నాకు డబ్బులు ఇవ్వకపోయినా వాదిస్తానని చెప్పుకోరు. గాంధీ గారు కూడా భారెట్లో చాలా కాలం ప్లేడర్ చేసి దక్షిణాఫ్రికాలో చేశారు, రాజ్కోట్లో చేశారు, బాంబేలో చేశారు, అహ్మదాబాద్లో చేశారు, కొంతకాలం ప్లేడర్ చేశారు. చాలామందికి వృత్తి కంటే ప్రవృత్తి ఇష్టం. ఆయన వృత్తి ప్లేడరు, ప్రజాసేవ ప్రవృత్తి, మరి ఈ ప్రవృత్తి వృత్తిని కొట్టేసింది. ఆయన వృత్తి ఏంటి, ప్లేడర్ ఉద్యోగం, ప్లేడర్ పని ఆయన చేసేది. ఎక్కువ ఇష్టం ఏంటి, లోపల ఇష్టం ఏంటి, ప్లేడర్ అంటే ఎక్కువ ఇష్టం కదా, ఏది ఇష్టం, ప్రజాసేవ అంటే ఎక్కువ ఇష్టం. చివరికి ఏం చేసింది ప్రవృత్తి, ఏం చేసింది వృత్తిని కొట్టేసింది, వృత్తిని చంపేసింది. అదే ప్రైమ్ మినిస్టర్ గారికి నిన్న మొన్న గాంధీ గారు జ్ఞాపకం వచ్చారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు వాజ్పేయి గారికి. గాంధీ గారు ఆయన ఆశ్రమం ఆయన శుభ్రం చేసుకునేవారు, ఎవరైనా రోగాలు వస్తే వాళ్ళ శరీరాన్ని ముట్టుకుని సేవ చేసేవారు, ఆయన ఆశ్రమాన్ని శుభ్రం చేసేవారు. ఈ పెళ్లిళ్ళు తగువులు వచ్చినా ఏ రకమైన అంత మహాత్ముడు కూడా ఏ రకమైన తగువులు వచ్చినా ఎందుకు ఏళ్ళ గురించి నేను టైం ఖర్చు పెట్టేయండి, నేను టైం ఖర్చు వీళ్ళ గురించి నేను టైం ఖర్చు పెడితే నాకేం కలిసి వస్తుందనే బుద్ధి కూడా ఆయన రానివ్వకుండా చిన్న చిన్న తగ్గులు కూడా పరిష్కారం చేసి పెట్టుకోవడం అవసరం అయితే మనుషులే కనపడటం లేదు. నిన్న జ్ఞాపకం వచ్చారు ప్రధానమంత్రి గారికి, ఎంచేది మరి గాంధీ గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు, మరి ఈ పెళ్లిళ్ళ తగ్గులు ఆయనకి ఎందుకు, గాంధీ గారికి ఆ తగ్గులు తీర్చుకోవడానికి చేతనైతేనే ఆశ్రమం తుడుచుకునేవాడు, తాకీ పని కూడా చేసేవాడు, సంఘానికి సేవ చేసేవాడు, తర్వాత ఏమో రోగులు ఎవరు ఉంటే వాళ్ళకి సేవ చేసేవాడు, ఆ రకంగా పనిచేసి మనుషులే కనపడటం లేదు ఇప్పుడు. ప్రజలు కూడా కొంత సొంతంగా పనులు చేసుకోవటం మంచిది. మేమేం చేస్తామని అన్ని ప్రభుత్వం చేయాలి, మేమేం చేస్తామని ప్రజలు అంటున్నారు. కటిక చీకటిలో ఉన్నప్పుడు చిన్న దీపం కూడా ఉపయోగపడుతుంది. మీరు చేసే చిన్న చిన్న పనులు, గవర్నమెంట్ చేసినంత పెద్ద పనులు మీరు చేయకపోయినా చిన్న చిన్న పనులు కూడా చే పనుల వల్ల కూడా మీరు అక్కడ చిన్న దీపాలలాగా మీరు చీకట్లో ఉంది బయటకు రావచ్చు అంటున్నాడు ఎవడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. కటిక చీకట్లో ఉన్నప్పుడు కరెంటు బల్బులు అక్కర్లేదు, కృష్ణా దీపం అయినా సరిపోతుంది మనల్ని ఏదో చీకట్లోంచి రక్షించడానికి. ప్రతిదానికి మీరు ప్రభుత్వం కోసం ఎదురు చూడక్కర్లేదు. చిన్న దీపాలు కూడా ఒకసారి మనకు అవసరమే, పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లు లేకపోయినా. ఒకవేళ చిన్న దీపాల వల్ల కూడా మీరు చీకట్లోంచి బయటకు రావడానికి ఆ చిన్న దీపం సహకరిస్తుంది. మీరు పడే కష్టాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం కోసం ఎదురు చూడక్కర్లేదు, మీరు మీ అంతా మీరు ఏదైనా చిన్న చిన్న ఉపకారాలు చేసుకున్నా దానివల్ల కూడా కష్టాల నుంచి బయటకు రావచ్చు. మీరు పెట్టుకునే దీపాలు ప్రభుత్వం చేసి పనులు పెద్ద దీపాలు అనుకుందాం, చిన్న దీపాలకు కూడా విలువ లేకుండా పోలేదు. అంటే స్వచ్ఛంద సేవకు కూడా విలువ ఉంది, స్వచ్ఛంద సేవ కూడా పోని పెద్ద దీపం కాకపోయినా చిన్న దీపం అనుకుందాం. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్, రామకృష్ణ పరమహంస అంటాడు. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. నువ్వు చనిపోయే లోపల ఒక బాగున్నవాడు, ఒక ధనికుడు ఒక ధనం లేనివాడికి సహకరిస్తే, ఒక చదువు ఉన్నవాడు ఒక చదువు లేనివాడికి చదువు చెప్తే ఆ మాత్రం చాలు. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్. సమాజాన్ని అందరిని ఉద్ధరించక్కర్లేదు, నువ్వు చేతనైంది నువ్వు చేసి సరిపోతున్నాను. రామకృష్ణుడు అంటాడు నువ్వు చనిపోయే లోపల ఒక్కడికి ఉపయోగపడు, ఏది ప్రాక్టికల్గా ఉపయోగపడు, మా పడకుర్చీ వేదాంతం కాదు. నువ్వు చనిపోయలేవు ఇప్పుడు, కనీసం ఒక్క మనిషికి నువ్వు ప్రాక్టికల్గా ఉపయోగపడు, ఇట్ ఈస్ గ్లోరియస్. దానివల్ల కూడా ఈశ్వరానుగ్రహానికి నువ్వు పాత్రలు అవుతావు, ఈశ్వరానుగ్రహానికి వారసుడు అవుతావు నువ్వు. కనీసం ఒక్క మనిషికి ఎందుకు వచ్చింది ఈ పుస్తకాలు పై నుంచి కిందకి కింద నుంచి పైకి చదివేస్తే? ఏదో కొంతైనా నీకు గుండెకి పట్టాలి కదా. నువ్వు 10 మందికి చేయక్కర్లేదు, కనీసం ఒక్కడికి చేయి. నువ్వు రామకృష్ణ అంటాడు కనీసం ఒక్కడికి. ఎందుకు ఏమంటున్నాడు, జీవితానుభూతి ఎవడ మట్టిగాడు ఈ వస్తువును అనుభవిస్తున్నాడు గాఢ నిద్రలో, కానీ లేదు లేదు అనుకుంటున్నాడు. మరి నేనేం చెప్తాను, నీకే తెలుస్తుంది కదా, గాఢ నిద్రలో మీరు అనుభవిస్తున్నారు కదా వస్తువుని, సద్వస్తువుని గాఢ నిద్రలో మీరు అనుభవిస్తున్నారు కదా. అప్పుడు నీకు లోకం కూడా, దేహం కూడా, పుణ్యపాపాలు కూడా, మంచి చెడులు కూడా, స్వర్గ నరకాలు కూడా ఏమీ లేవు. ఈ స్వర్గ నరకాలను లోపల వస్తువు కల్పించడం లేదు, ఈ మనసే కల్పిస్తుంది. ఈ మనసు ఎంత నిజమో స్వర్గ నరకాలు కుందేటి కొమ్ము లాంటివి కాదు. ఈ మనసు ఎంత నిజమో స్వర్గ నరకాలు కూడా అంతే నిజం. వద్దవా, నా మీద నువ్వు విశ్వాసాన్ని పెంచుకో, క్రియేట్ ఫై చెనమే కృష్ణుడు. నా మీద నువ్వు విశ్వాసాన్ని పెంచుకో, నా మీద నీకు విశ్వాసం లేకపోతే భక్తి ఎలాగొస్తుంది నీకు? విశ్వాసాన్ని పెంచుకో, తర్వాత భక్తి వస్తుంది. తర్వాత భక్తి ద్వారా నీ మనస్సు ఏదైతే ఇదంతా కల్పిస్తుంది, ఆ మనస్సు నిగ్రహించబడుతుంది, ఆ మనస్సు అణిగిపోతుంది. వద్దవా, క్రియేట్ ఫైత్ ఎనిమి నమిటి బి మహావిష్ణువు. ఎవడో కృష్ణుడు చెప్పేస్తున్నాడు, వసుదేవుడు గారు అబ్బాయి చెప్పేస్తున్నాడు అనుకుంటున్నాము. నమి టు బి, ఇటువంటి మాట రాముడు అండరు అని అంటూ ఉంటాడు. నమి టు బి మహావిష్ణు, ఇదెవడు రా మహావిష్ణు ఇక్కడ ఉన్నవాడు. నమి టు బి మహావిష్ణువు, వద్దవా, క్రియేట్ ఫైత్ ఎనిమి. ఎందుకు ఆ మనస్సు కూడా నీకెందుకు? నా మీద నువ్వు విశ్వాసం పెంచుకో. ఈ నా మీద విశ్వాసం లేకపోతే నా మీద నీకు భక్తి ఎలా కలుగుతుంది? ఆ భక్తి ప్రవాహంలో ఈ మనసు కొట్టుకుపోతుంది, దాని పేడ వదిలిపోతుంది. దాని గురించి రోజు కుస్తీ పోయి ముక్కులో గాలి చూసుకోవడం, ఇవి కుస్తీ పట్టలు అక్కర్లేదు. ఈ మనసుని ఎలా నిగ్రహించుకోవాలి, ఈ మనసుని ఎలా నిగ్రహించుకోవాలి, రోజు అదే గొడవ కదా. ఏంటి మేము చెప్పిన మాట ఈ మనసు వినటం లేదు, ఈ గొడవ అంతా ఎందుకు నీకు? క్రియేట్ ఫైత్ ఎనిమి, ముందు నా మీద విశ్వాసం పెంచుకో. విశ్వాసం కలిగితే విశ్వాసంతో పాటు భక్తి వచ్చేస్తుంది. ఆ భక్తి ప్రవాహంలో నీ మనసు బయటకు కొట్టుకుపోతుంది, ఆ డస్ట్ అంతా పోతుంది. టమి నోమి, ఒకరు ఎవడో దారిపోయాడు అనుకుంటున్నావు నువ్వు, ఏదో చెప్పేస్తున్నావు. నోమి టు బి మహావిష్ణు, ఆ మాట నాకు బాగుంటుంది. నోమి టు బి మహావిష్ణు, ఇది ఎవడు మహావిష్ణు? కృష్ణుడు కృష్ణుడు వసుదేవుడి గారు అబ్బాయి, వసుదేవుడి గారు అబ్బాయి అనుకుంటున్నావు. నోమి టు బి మహావిష్ణు, ఇక్కడ ఉన్నవాడు మహావిష్ణు. నీకు వసుదేవుడి గారు అబ్బాయి ఇలా కనిపిస్తున్నాడు వీడు. వచ్చేవాడు ఉత్తర కుమారుడు అని మీరు అనుకుంటున్నారు కౌరవులతో చెప్తాడు భీష్ముడు. వచ్చేవాడు ఫల్గుణుడు. ఆ ఉత్తర కుమారుడిని బయటికి పంపించడానికి పెద్ద బాణాలు బాంబులు ఎందుకు? చేతుడు ఒక దెబ్బ కొడితే ఆడైపోతాడు అనుకుంటున్నారు కౌరవులు అందరూ. బి అలర్ట్. వచ్చేవాడు ఉత్తర కుమారుడు కాదు, ఫల్గుణుడు. వాలి భార్య అంటుంది రామబాణం. ఆ రామబాణం ఎటువంటిదో వాలికి తెలియదు, వెళ్ళి దానికి అడ్డుపడ్డాడు. అంటే రాక్షస సంహారం చేసే ముందు మేము మన రామ్టెక్ చూసాం, రామ్టెక్ వెళ్ళాం. రామ్టెక్ అంటే ఆ ఊరి పేరు రామ్టెక్, అంటే రాముడు అక్కడ వలస వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు అక్కడ అరణ్యవాసం. రామ్టెక్ రాముడు వచ్చాడు కొంతకాలం ఉన్నాడు. అది ఎవరు? అగస్త్య మహాముని ఆశ్రమం రామ్టెక్, మన పివి నరసింహరావు గారి నియోజకవర్గం కొంతకాలం ఉంది. నాగపూరికి గంటన్నర ప్రయాణం రామ్టెక్, ఆ ఊరి పేరే రామ్టెక్. అక్కడ అగస్త్య పెద్దలను దర్శించేవాడు రాముడు. ఎవరైనా పెద్దలు ఉన్నారు ఈ ప్రాంతం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించేవాడు, వాడు ఆశీస్సులు పొందేవాడు. మీ ఆశీస్సులు ఇవ్వండి నాకనేవాడు, అంటే మానవుడిగా ప్రవర్తించాడు కదా, అంటే అడిగేవాడు మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి. ఆంజనేయ స్వామి కూడా ఆయన గొప్పతనానికి తెలియదు, మనం చెప్తూ ఉండాలి, జ్ఞాపకం చేస్తూ ఉండాలి, అది ఆయన గొప్పతనానికి తెలియదు. ఆంజనేయ స్వామి మహాబలవంతుడు, మహాబలవాన్ కానీ ఆయన బలం దానికి తెలియదు, మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. రాముడు కూడా విష్ణు అవతారమే, విష్ణు అవతారమని చెప్తూ ఉండాలి, కానీ కృష్ణుడికి జ్ఞాపకం చేయక్కర్లేదు. రామ్టెక్కలు అక్కడ మనుషులు శరీరాలు ఎముకలు ఇవన్నీ కనిపిస్తున్నాయట వాళ్ళు మీకు మారి. అదే అగస్త్య మహాముని ఆశ్రమం, రామ్టెక్ అంటే అగస్త్య మహాముని ఆశ్రమం ఆ ఏరియా, ఆదిత్య హృదయం చెప్పింది ఆయన అగస్త్యుడే. అప్పుడు ఇది ఎవరు ఏంటి ఎముకలు కనిపిస్తున్నాయి అని అని అడుగుతాడు అగస్త్యుని. ఏంటంటే ఇక్కడ మంచి వాళ్ళు రాక్షసులు వచ్చి చంపేస్తున్నారండి, ఎవడైనా మంచి పని చేసుకుందాం, వాళ్ళు ఏదో మంచి పని చేసుకుందాం అంటే వాళ్ళని వచ్చి చంపేస్తున్నారు రాక్షసులు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మంచి పని చేద్దామంటే మంచి పని చేయని చేసుకునే ఉంటాం కదా రాక్షసులు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు మంచి పని చేయక్కర్లేదు, అడ్డు రాకుండా ఉండటం కోసం నమస్కారం పెట్టారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు మంచి పనులు చేయక్కర్లేదు, కానీ వాళ్ళకి కూడా మన మంచి పనులు చేయరు వాళ్ళు, వాళ్ళకి కానీ వాళ్ళు నమస్కారం వాళ్ళకి కూడా మనం ముందు వాళ్ళకే పెట్టాలి నమస్కారం, ఎందుకంటే మనం చేసి మంచి పనికి అడ్డు రాకుండా ఉంటాం. వాళ్ళు ఎలాగే చేయరు, మనకు అడ్డు రాకుండా ఉంటే సరిపోదు, ముందు వాళ్ళకే మనం నమస్కారం పెట్టాలి. ఆ కృష్ణుడు భగవంతుడు ఆ స్పృహతో చెప్పేప్పుడు కొన్ని మాటలు అంటాడు. ఎవరైనా మనకి ఆ మంచి వాళ్ళు ఎవరైనా మనకు స్నేహితులు ఉపకారం చేస్తారు, స్నేహితులు మనకు ఉపకారం చేస్తారు, విరోధులు అపకారం చేస్తారు. స్నేహితులు మనకు సంతోషించే మాటలు చెప్తారు, విరోధులు మనకు దుఃఖం కలిగే మాటలు చెప్తారు. స్నేహితులు ఎప్పుడు సంతోషం కలిగే మాటలు చెప్తారు, విరోధులు మనకు దుఃఖం కలిగే మాటలు చెప్తారు. విరోధు మనం చేసిన మంచి పని మెచ్చుకోడు, అసలు మనం ఏదో చాలా మంచి పనులు చేస్తాం అనుకున్న అది విరోధు దాన్ని అసలు ఆ మెచ్చుకోడు, దాన్ని అసలు దాంట్లో నుంచి ప్లెజర్ రాదు అడుగు. అంటే స్నేహితులు మనకి ఏం తీసుకొస్తారు, ప్లెజర్ తీసుకొస్తారు. వీడు విరోధులు ఏం తీసుకొస్తారు, పెయిన్ తీసుకొస్తారు. ఎటుకాని వాళ్ళు వాళ్ళు కొంతమంది స్నేహితులు ఉండరు, కొంతమంది ఉదాసీనంగా ఉంటారు, స్నేహం చేయరు విరోధంగా ఉండరు, ఉదాసీనంగా ఉంటారు. మీరు ఈయన చూసి కంగారు, కృష్ణుడు అంటాడు వద్దో వద్దవా, ఈ స్నేహితులు తీసుకొచ్చే ప్లెజర్ అయినా, విరోధులు తీసుకొచ్చే పెయిన్ అయినా, ఇదంతా డ్రీమ్ స్టఫ్ అంటారు. అప్పుడు అనిపిస్తుంది వాడు మహావిష్ణువు. మామూలుగా జాగ్రత్త అవస్థలు ఇదంతా నిజం అనిపిస్తుంది మనకు. ఏమైనా అనిపిస్తుంది, స్నేహితుల వల్ల ఏమో మనకు ప్లెజర్ వస్తుంది, విరోధుల వల్ల పెయిన్ వస్తుంది అని అనిపిస్తాను. నిజంగా వ్యవహారంలో అది నిజమే, కానీ ఇదంతా కూడా స్వప్నమే అంటాడు మళ్ళీ వద్ద వాడు. వ్యవహారికంగా నిజమే, మన స్నేహితులు మనం మంచి కోరతారు, మన విరోధులు మన పాడు కోరతారు, ఇదంతా వ్యవహారికంగా నిజమే. మనకి న్యూట్రల్స్ ఉంటారు, న్యూట్రల్స్ వాళ్ళు మన మంచి కోరరు, మన చెడు కోరరు, ఇదంతా మామూలుగా వ్యవహారికంగా నిజమే. కానీ పారమార్థిక దృష్టిలో చూస్తే ఇదంతా డ్రీమ్ స్టెప్, స్వప్నంతో సమానం. ఈ ప్లెజర్ పెయిన్ కూడా ఓన వద్దవా అంటాడు. మళ్ళీ మధ్య మధ్యలో చెప్తాడు, నోమే టు బి మహావిష్ణు. ఒకవేళ ఎవడో దారిపోయేవాడు చెప్పేస్తున్నాడు అనుకుంటున్నాము, నోమే టు బి మహావిష్ణు. నువ్వు తత్వం తెలుసుకోవడానికి మరి విష్ణువు దగ్గరికి రాకపోతే ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? తత్వం నీకు ఎవడో చెప్తాడు, మహావిష్ణువు కాదు. భగవద్గీత ఎవడు చెప్తాడు? మహావిష్ణువు కాకపోతే, భగవంతుడు కాకపోతే భగవద్గీత ఎవడు చెప్పగలడు? నోమే టు బి మహావిష్ణు. నీకు తత్వం ఎవడు చెప్తాడు విష్ణువు కాకపోతే? మతంలో ఏ సారం ఉందో అది నీకు మహావిష్ణువు చెప్పాలి, కానీ మతం గురించి నీకు చెప్పాలంటే ఎవడు చెప్తాడు? ఈ మొదటి వాక్యం దగ్గరే ఉన్నాం. గానిగిద్ది చాలా దూరం వెళ్ళిపోయామని అనుకుంటుంది, కానీ కంపలిపితే పాలకొడిట్లోనూ ఉంటుంది. మనం తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చేస్తున్నాం. నువ్వు అనుభవిస్తున్నావు గాఢ నిద్రలో, నువ్వు అనుభవిస్తున్న వస్తువునే మళ్ళీ నువ్వు కాదంటున్నావు, అది లేదనుకుంటున్నావు నువ్వు. జాగ్రత్త అవస్థలో నీ మనస్సు లేనప్పుడు కూడా అది ఉంది కదా, మనసు నశించినప్పుడు కూడా అది ఉంది కదా. ఆ వస్తువు నువ్వు అనుభవిస్తున్నావు, నీ జీవితానుభవం, నీ సొంత అనుభవం అది. ప్రతిరోజు గాఢ నిద్రలో ఏ స్థితిని అనుభవిస్తున్నావు కదా, మనసు లేని కూడా స్థితిని అనుభవిస్తున్నావు, అది సొంత అనుభవం. మనసు లేకుండా, దేహం లేకుండా, లోకం లేకుండా ఉండగలుగుతున్నావు కదా, అది నీ సొంత అనుభవం, అది నువ్వు రోజు అనుభవిస్తున్నావు. అది దేహాతీతం, కాలాతీతం. గాఢ నిద్రలో మీరు 8 గంటలు నిద్ర పట్టిందనుకోండి, 8 గంటలు 8 క్షణాల కింద అయిపోతుంది. నేను ఒకసారి నిడదవల నుంచి బయలుదేరాను రాత్రి 11, డ్రైవరు నేనే కూర్చున్నాం. సరిగా నిడదవల జిన్నూరు వచ్చే వరకు కాలం అది. నిడదవల విడిచిపెట్టిన 2 మైళ్ళు వచ్చేవరకు నాకు ఏం చేత నిద్ర పట్టేసింది. డ్రైవర్కి నిద్ర పట్టలేదు, డ్రైవర్కి నిద్ర పడితే కాలంలోనే పోదు. జలసమాధి. ఏం సమాధి అది? జలసమాధి. డ్రైవర్ కూడా నిద్రపోతే జలసమాధి. నేను అలా కాలం చూస్తే నిద్రపోయాను. అన్ని ఊళ్ళు మార్టేరు దాటిపోయింది, పెరవలు దాటిపోయింది, అన్నీ దాటిపోయినాయి, వేడని దాటిపోయింది. జిన్నూరు వచ్చేసి మా గుమ్మం దగ్గర ఆపిచేశాడు. లేవండి లేవండి అంటున్నాడు. కాలవ కనిపించున్నాడు. అంటే నిడదవుల్లో ఉన్నావు. కాలవ కనిపించడం లేదు, కాలవ కనిపించడం లేదు ఏంటన్నా. అంటే ఏం చేత? నాకు నిద్ర వచ్చే ముందు కాలవను చూస్తూ నిద్రపోయాను. మనం మరణించేటప్పుడు ఏ ధ్యాసలో ఉంటే మనుషుడు జన్మలో అదే ధ్యాస వచ్చేస్తుంది. జిన్నూరు వచ్చేసాము, మీ ఇంటికి వచ్చేసామంటే నా కాలవ మాట ఏంటంటున్నాను. కాలవ కనిపించడం లేదంటే కాలవ అంటే కాలవను చూస్తూ చేస్తాం, నాకు నిద్ర వచ్చేస్తుంది. పునర్జన్మ కూడా అలాగే ఉంటుంది. మనం ఏ ధ్యాసలో చచ్చిపోతే ఆ ధ్యాసే వస్తుంది మనం. అంటే మరణించే టైంలో బహు జాగ్రత్తగా ఉండాలి. నన్నే స్మరించుకో అంటాడు అర్జునుడు. ఆయన స్మరణ అనుకుంటాము రాదు అది. ఏం చేయదని ఇప్పుడు అనుకోవచ్చు. గాఢ మనం ప్రాణ ప్రయాణ కాలంలో ప్రయాణం అంటే మన ప్రాణం పోయేటప్పుడు మనం అనుకునేది రాదు, హృదయంలో ఉన్నది వస్తుంది. ఎంచేది నేను రాముడిని స్మరించుకుంటే నిద్రలేదు నిద్రపోలేదు. కాలంను చూస్తూ కాలంను స్మరించుకుంటూ కాలంను చూస్తూ కాలంను స్మరించుకుంటే మళ్ళీ మెరుకు రాగానే ఏమొచ్చింది జ్ఞాపకం? కాలం వచ్చింది. అంటే మనం మరణించే టైంలో కూడా ఏ గ్యాస్ ఉంటే ఆ గ్యాసే పునర్జన్మలో కంటిన్యూ అవుతుంది. మరి ఆ టెండెన్సీ అలా కంటిన్యూ అవుతుంది. అయితే ఇది కూడా డ్రీమ్ స్టఫ్. ఇది కూడా తలంపు. చావు తలంపు, పుట్టికి తలంపు, విడుదల ఒక తలంపు, పెయిన్ కూడా ఒక తలంపు. అన్ని తలంపులే జీవితంలో, అన్ని తలంపులే. తలంపులు లేని స్థితి నిజమైన స్థితి. తలంపులు లేని స్థితే నిజమైన స్థితి. ఒకసారి రామకృష్ణ మఠకి ఫస్ట్ సెక్రటరీ శారదానంద. ఈ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ అని కోపం ఎలా ఉంటుందో తెలియజెప్తుంది సార్. చాలా రామకృష్ణ మఠ చాలా బరువు మోసాడు. ఒకసారి రామకృష్ణుడు జీవించుండగా ఆయన ఊళ్ళో వచ్చి నిన్ను కూర్చోమన్నాడు శారదానంద. ఏమండి గురువుగారు మీ ఊళ్ళో నన్ను కూర్చోమంటున్నారంటే అసలు నువ్వు భవిష్యత్తులో ఎంత బరువు మోయగలవు, నీ తోకం ఎంత చూడటానికి నా ఊళ్ళో కూర్చోమంటున్నారన్నాడు. ఈజ్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్. రామకృష్ణ మఠకి ఫస్ట్ సెక్రటరీ శారదానంద్. ఆయన రామకృష్ణుడి భక్తుడు కాదు, శారదా మాతకి భక్తుడు. అంచేత ఆయన శారదానంద పేరు పెట్టుకున్నాడు. అంటే శారదకి మొత్తం 6 తమ్ముళ్ళు ఉన్నారు. 6 తమ్ముళ్ళని కేకేసి మీరు ఎవ్వరూ నా శవానికి నిప్పు పెట్టద్దు, శారదానందే నిప్పు పెడతాడు. వాడు నా స్పిరిచువల్ చైల్డ్. తమ్ముడితోటి ఏం చెప్పిందంటే నా శరీరం చనిపోయాక మీరు ఎవరు నిప్పు పెట్టద్దు, శారదానందే నిప్పు పెడతాడు నాకు నా శరీరానికి అని చెప్పి వాడు స్పిరిచువల్ చైల్డ్. ఆవిడ పేరే పెట్టుకున్నాడు అతను. ఎవరు? శారదానంద. ఈ స్పిరిచువల్ చైల్డ్ అంటే శారదానంద మీద శారద అంటే ఎంత భక్తి అంటే రామకృష్ణుని కంటే రామకృష్ణుడి ధర్మపత్ని శారద అంటేనే ఆయనకి భక్తి. ఎంత భక్తి అంటే రామకృష్ణుడు చనిపోయినప్పుడు భార్యతోడు ఏం చెప్పాడంటే నువ్వు కలకత్తాలో ఉండొద్దు, వెళితే పుట్టింటికి వెళ్ళి లేకపోతే అత్తవారింటికి వెళ్ళిపో, ఎక్కడున్నా సరే వెళితే పుట్టింటికి వెళ్ళిపో, నీ పుట్టింటికి లేకపోతే అత్తవారింటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఆవిడ 10 రోజులు పుట్టింటికడ 10 రోజులు అత్తారింటికడ ఉండేది రామకృష్ణుడు పోయిన తర్వాత. తర్వాత వీళ్ళు రామకృష్ణ పరమ శిష్యులు గడి కట్టి డాబాలు మేళ్ళ కట్టేసి మొదలుపెట్టారు కలకత్తాలో. వీళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, డాబాలు మేళ్ళ కట్టేస్తున్నారు, రామకృష్ణ మట్టు పెట్టేశారు, ఏదో 100 ఎకరం కొనేశారు. ఇప్పుడు అందరికంటే ముందు శారదానందకి గుర్తు. ఏంటి మనం ఎక్కడో పుట్టింటికడ ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటామేంటి అమ్మ, మనం అందరం డాబాల్లో మేడలో ఉంటాం ఏంటని. ఆయన శారద మాత్రం కలకత్తా తీసుకొచ్చి ఒక డాబా కట్టి అక్కడ పెట్టాడు శారద. ఎవడు శారద అన్న అది కాదు, అక్కడ డాబాలో ఉంచటం కాదు. ఆవిడ మధ్యాహ్నం రోజు గంట 2 గంటలు నిద్రపోయేదట్టు. ఏమంటే ఆవిడ నిద్రలో నిద్రపోయిన మొదట నిద్ర లెగిసే వరకు గుమ్మల దగ్గర కూర్చున్నాడు. ఆవిడ ఎవరో డిస్టర్బ్ చేయకుండా, అది డివోషన్ శారద. రామకృష్ణుడి శరీరం విడిచిపెట్టినప్పుడు 15 మంది వెళితే శ్మశానానికి, రామకృష్ణుడి భార్య శరీరం విడిచిపెట్టినప్పుడు 50,000 మంది వెళ్ళారు. ఆనాడు కాదు ఈనాటికి కూడా రామకృష్ణ పరమహంస మాంగ్స్లో మొత్తం ప్రపంచం మొత్తం మీద 1200 మంది సన్యాసులు ఉంటే 800 మంది సన్యాసులు ఈనాటికి కూడా శారదామాత భక్తులు. ఆవిడ వైభవం అటువంటి ఏనుగులు ఆయన పుచ్చుకుని చేవలను నాకు వదిలేస్తున్నాడు, ఏడతోటి నేను పడుతున్నానని చెప్పింది. ఏనుగులు లాంటి శిష్యులను ఆయన ఏరేసుకున్నాడు, చేవలను నాకు వదిలేస్తున్నాడు, ఏడతోటి నాకు సరిపోతుంది. చివరికి ఆవిడకి భక్తులు పెరిగారు. మంచి మంచి వాళ్ళందరినీ ఆయన ఎన్నుకుని మిగతా వాళ్ళందరినీ వెళ్ళి శారద దగ్గర కూర్చోమంటే చివరికి నాకు వెళ్ళి దొరికారు. చివరికి భక్తులు ఎవరు దొరికి ఎవరు పెరిగారు, ఆవిడకి భక్తులు పెరిగారు. మార్కులు వచ్చిన వాళ్ళందరూ దగ్గర కూర్చొని వేసుకుని, 70 మార్కులు వచ్చినా 50 మార్కులు అక్కడ ఆ మేస్టర్ కూర్చోండి, ఈ మేస్టర్ దగ్గర కూర్చోండి, చివరికి ఆడికే భక్తులు పెరుగుతారు. 99 మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ ఏమైనా ఉంటారు, 70 వేలు 60 వేలు 30 వేలు ఎక్కువ ఉంటారు, చివరికి ఆడికి జనాభా పెరిగిపోతారు. ఏనుగులు ఆయన ఎన్నుకుంటున్నాడు, మిగతా వాళ్ళు నాకు వదిలేస్తున్నాడు అని లేవు. ఆవిడకి భక్తులు ఎక్కువ అయిపోయారు. చివరు అంటే నువ్వు తెలిసినవయ్యా నీ కదా, నువ్వు అనుభవిస్తున్నావు, గాఢ నిద్రలో వస్తువు ఉంది నీ హృదయంలో ఉన్న వస్తువు, నువ్వు గాఢ నిద్రలో అనుభవిస్తున్నావు, నువ్వు లేదని అనుకుంటున్నావు, అది అనుభవిస్తున్నావు. నువ్వు ఆ గాఢ నిద్రలో ఉన్న వస్తువు గురించి నీకు తెలుసుకోవాలని లేదు కదా, చెప్పినా వినాలని లేదంటూ ఎవరు అంటున్నారు, మీకు తెలుసుకోవాలని ఎలాగా లేదు, కాంక్ష తున్నో తెలుసు. ఆ చైతన్యం గురించి, ఆత్మ గురించి, చావులేన పదార్థం గురించి మనసు కల్పించిన విషయాలు చెబుతుంటే మీకు వినాలనిపిస్తుంది. కానీ అసలు మనసు లేనప్పుడు, దేహం లేనప్పుడు, లోకం లేనప్పుడు, ఆ లోపల ఉన్న వస్తువు ఎక్కడ ఉంటుంది? ఆ ఏమీ లేనప్పుడు కూడా ఉంది కదా. మీ సంకల్పాలు లేనప్పుడు, వికల్పాలు లేనప్పుడు, శరీరాలు లేనప్పుడు, లోకం కనిపించినప్పుడు, కనిపించినప్పుడు, ఎప్పుడు చూసినది ఉంది కదా వస్తువు. ఆ వస్తువుని తెలుసుకోవాలనే కాంక్ష మీకు ఎలాగా లేదు, చెప్పినా వినటం లేదండి, చెప్పినా కూడా వినాలని అనిపించటం లేదు. అయితే పూర్వజన్మల్లో ఎంతో కొంతమంది నిష్కామకర్మ చేసి ఉండకపోతే చెప్పినా కూడా వినాలనిపించదు. సిరిడి సాయిబాబా భక్తులు కొంతమంది ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే, ఆ బాబా ఉన్నప్పుడు బాబాగారిని చూసి వెళ్ళబోయా ఉన్నారంటే, ఏం బాబాయా మేము మాకు బోలని పనులు మాకు తెలియట్లేదంటే, అలా అక్కడ దగ్గర రండి, ఈ 10 పైసలు ఇస్తానని చూశారు నన్ను రెట్న కొన్ని, ఒకసారి చూస్తే బాగుపడతారు, ఈ 10 పైసల కోసమైనా బాబాను చూస్తారు. ఇప్పుడు మనం కూడా చూడండి, పిల్లలు బరిలోకి వెళ్ళమంటే ఏదో బెల్లం ముక్క పడేస్తాం, ఏదో ఒక అనా ఇచ్చి దారిలో బొటానీళ్ళు కొనుక్కోమంటాం, ఏదో చేస్తాం కదా. అలా బాబాను చూపించడం కోసం మేము చూడడం ఏం మాకు తొందరగా అంటే, ఏదో 20 పైసలు అక్కడ పెట్టి మీరు బాబాను చూసేయాలండి, మాకేం మళ్ళీ 20 పైసలు మాకు ఇవ్వక్కర్లేదు అని చెప్పి భక్తులు కూడా ఉన్నారు కొంతమంది బాబా భక్తులు. వినటానికి కూడా ఇష్టపడటం లేదు, వాళ్ళు తెలుసుకోవాలనే కాంక్ష రాలేదు, కనీసం శ్రవణం చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు. ఈ స్వర్గాలు భగవాన్ చెప్తున్నారు, ఆ చైతన్యాన్ని విడిచి ఉన్నాయి అని. ఆ చైతన్యమే అత్యంత ముఖ్యం. ఆ చైతన్యం అసలు సత్యం చైతన్యమే, దాన్ని విడిచిపెట్టి వేరుగా ఉన్నాయి ఈ స్వర్గము, నరకము, పునర్జన్మ. నాకు పునర్జన్మ ఎటువంటిది వస్తుంది, ఈ స్వర్గం ఎలా ఉంటుంది, ఈ నరకం ఎలా ఉంటుంది? నీ మనస్సు కల్పించిన విషయాలతోటి నీ మనస్సుతో తెలుసుకోవాలనుకుంటున్నావు, కానీ మనసు లేనప్పుడు ఉన్న వస్తువుని తెలుసుకోవాలని నీకు కాంక్ష కూడా కలగటం లేదు. మనస్సు కల్పించిన విషయాలే మనస్సుతో తెలుసుకుందాం అనుకుంటున్నావు, మనసు లేనప్పుడు ఉన్న వస్తువుని నువ్వు మనస్సుతో గ్రహించడానికి నువ్వు ఇష్టపడటం లేదు, ఆతృతతో ఉంటున్నావు. అక్కర్లేని విషయాల మీదనే, అక్కర్లేని విషయాల మీద, పనికిరాని విషయాల మీద నీకు ఆతృత. అసత్యం మీద నీకు ఆతురత, సత్యం మీద లేదు. అసత్యం మీద నీకు ఆతురత, సత్యం మీద లేదు. ఇది భగవద్గీతలో చెప్తాడు. మీరు ఏ పని మనం చేసేది పర్ఫెక్ట్గా చేయండి, ఆతురత పెట్టుకోవద్దు, ఆగ్రహం పెట్టుకోవద్దు. అంటే పని అయితే పని అయినా ఓపైన ఆగ్రహం పెట్టుకోవద్దు, ఆతురత పెట్టుకోవద్దు. అది ఏమవుతుంది, ఏమవుతుందో కొంతమంది ఎదురు చుట్టాన్ని ఎదురు చూసినట్టు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చుట్టంలో మళ్ళీ ఆయన తిడతాం, ఆ చుట్టం రాడనుకోండి, తిడతాం వాడి కోసం వంట చేసిన అంతా పాడైపోయింది, మళ్ళీ తిట్టాలనిపిస్తున్నాడు. మీరు ఆగ్రహం పెట్టుకోవద్దు, ఆతృత పెట్టుకోవద్దు. అది ఆ పని కొంతమంది మెచ్చుకోవచ్చు, కొంతమంది మెచ్చుకు ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు, అది అంతా అనవసరం. ఆ కూడా వదిలేయండి. ఇంకా అది లింకన్ చెప్పాడు కదా, మీ చేతిలోని పని పర్ఫెక్షన్గా చేస్తున్నారు లేదు. మీరు ఎంత మంచి పని చేసినా మీ మీద అసూయ ఉన్నవాళ్ళు ఏదో బెడ్ వేస్తూ ఉంటారు. అది లింకన్ అన్నాడు. అసలు ఆ పట్టింపు లేదు నాకు అది అన్నాడు. వాళ్ళు బెడ్లు వేస్తున్నారన్న స్పృహ కూడా నాకు లేదన్నాడు ఆవిడ లింకన్. ఎంచి నాకు ఆ స్పృహ ఎందుకు లేదంటే అసలు నేను 70% పర్ఫెక్షన్ నాకు వచ్చిందా లేదా నా పని నే పనులు. గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. నేను చాలా స్లో వాకర్ని అన్నాడు లింకన్. నేను నాకు పరిగెట్టే అలవాట్లేదు, నెమ్మదిగా నడిచే అలవాటు ఉంది. కొంచెం పరుగులు తీసే అలవాట్లేదు, అడావుడిగా అడావుడిగా నడిచే అలవాట్లేదు. కొంతమంది ఇంట్లో అడావుడి పడిపోతారు కానీ పని తెవలనివ్వరు. అడవుడు ఈ గదిలోంచి ఆ గదిలోంచి ఈ గదిలోంచి అడవుడిగా తిరుగుతాయి కానీ మొత్తం పని తెమలదు. కొన్ని కార్లు అంతే, ఊరిక ఓరు పొగడిచి పెట్టేనే కానీ అసలు స్పీడ్ వెళ్ళవు. ఇప్పుడు లింకన్ ఏమంటున్నాడు, ఆమె స్లో వాకర్. నేను నెమ్మదిగానే చేస్తాను, కంగారు పడ్డ ఎవరైనా కంగారు పెట్టినా ఆమె స్లో వాకర్. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తిరిగి అలవాటు నాకు లేదు, వెనక్కి తిరిగి చూసి అలవాటే లేదు నాకు. ఆమె స్లో కానీ నెమ్మదిగా నడుస్తాను, కానీ నెమ్మదిగా. ఎన్ని స్తోత్రాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా అబ్రహం లింకన్ చాలా గొప్పవాడు అని చెప్పిన, లేదా గొప్పవాడు కాదని చెప్పిన, అది వెనక్కి తిరిగి చూసి అలవాటే లేదు నాకు. ఏం చేత నా మనసు అక్కర్లేదు, నా చేతులు నేను చేస్తున్న పనికి పెర్ఫెక్షన్ వచ్చిందో లేదు, అదే ధ్యాస నాకు, అదే తపన, అదే ధ్యాస. ఆమె స్లో వాకర్, కంగారు కంగారుగా వెళ్ళి అలవాటు నాకు లేదు, నెమ్మదిగానే వెళతాను. ఆమె స్లో వాకర్. అంటే నీ హృదయంలో డైరెక్ట్గా ఉన్నది నీకు అక్కర్లేదు. ఎక్కడ ఉంది ఆ లోకం, అక్కడ ఉంది ఈ లోకం, ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు, ఇలా కల్పించిన మాటలు నీకు ఇష్టంగా ఉంటుంది. ఏం చేయాలి, అన్నీ మనసు కల్పితాలు, అన్నీ మనసు కల్పితాలు కాబట్టి మనసుకి ఇష్టం అయ్యంటు. మనసు కల్పించింది ఇది ఒకటే, ఏది లోపల నీ బ్రహ్మం ఒకటి, అది మనసు కల్పించలేదు కాబట్టి నీకు దాని మీద ఇష్టం ఉండలేదు. పుణ్యలోకాలు పాపలోకాలు వెలుగున్న లోకాలు చీకటి లోకాలు రాబోయే జన్మలు పుణ్యాలు పాపాలు ఈ కర్మ ఇవన్నీ కూడా మనసు కల్పించినవి. భగవాన్ నాడు అహం గాఢ నిద్రలో విధి ఎక్కడ ఉందండి, డెస్టినీ ఉందా గాఢ నిద్రలో, విధి ఉందే. నేను కర్మ అనుభవిస్తున్నావు ఇలా అంటూ ఉంటారు కదా గాఢ నిద్రలో, గాఢ నిద్ర ఎవడో అనుకోండి నేను కర్మ అనుభవిస్తున్నాను, ఏం చేత ఆ కర్మ అనుభవించాడు అక్కడ లేడు. ఈ విధి ఎవరికి, డెస్టినీ ఎవరికి, అహంకారానికి. డెస్టినీ ఎవరికి, అహంకారానికి. అహంకారం లేనివాడికి డెస్టినీ లేదు, అహంభావం ఉన్నవాడికే విధి, అహంభావం లేని వాడికి డెస్టినీ లేదు. బాగా అర్థం చేసుకోండి. శరీరం ఏ పని మీద వచ్చిందో భగవాన్ చెప్తారు, పను ఒకసారి ఇలా కూర్చున్నారనుకోండి, ఇలా కూర్చున్నారనుకోండి భగవాన్, ఆయన గౌతమ బుద్ధుడు అంత కామ్ కాదు. గౌతమ బుద్ధుడు క్వాలిటీగా ఉంటాడు అంతే. మీరు రెచ్చగొట్టిన అంతే, ఫస్ట్ మాట ఎలా వస్తుందో లాస్ట్ వర్డ్ కూడా అదే వాయిస్. ఈ వివేకానంద రామకృష్ణ పరమహంస రమణ మహర్షి కొంచెం వాయిస్ పెంచుతూ ఉంటారు. భగవాన్ కూడా ఆయన ఉపన్యాసాలు చెప్పాను వాళ్ళకి అలవాటు లేకపోయినా, ఏమంటే శరీరానికి ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది అంటారు. ఇంకా సాధన ఎందుకని ఇలా అన్నారు అంతే సత్యండి. ఇలా కూర్చున్నాను అనుకోండి, ఆయన ఆ శోఫ ఉంది కదా ఓల్డ్ హాల్లోనే, ఇలా కూర్చుంటాను అనుకోండి. ఆయనకు ఉపన్యాసాలు చెప్పి అలవాట్లేదు, ఇలా కూర్చుంటాను అనుకోండి. ఏమండి దేహానికి ఎప్పుడు చచ్చిపోవాలో, ఎప్పుడు పుట్టాలో, అది ఏ పని చేయాలో, ఏ రోజున ఎక్కడ ఉండాలో, ఏ గంటలో ఎక్కడ ఉండాలో, ఇదంతా శరీరం ద్వారా ఏ పని జరగలదంటే, ఇష్టం ఉన్నా మీకు మాకు ఇష్టం ఉన్నా మాకు ఇష్టం లేకపోయినా ఆ పని జరిగిపోతూ ఉంటుందని మీరు చెప్తున్నారు కదా. ఇంకా సాధన ఎందుకు, ఈ రామరామ అనుకోవటం ఎందుకు, అంతా అలా జరిగిపోతుంది అంటున్నారు, ఇలా అన్నారు అనుకున్నాడు అంటే అవును సత్యం. ఇలా కూర్చున్నా ఇలా చెప్పొచ్చు కదా గోచి సరి చేసుకుని, ఏమి లేకపోయినా గోచి ఒకటి ఉంది అది సరి చేసుకుని అంటే సత్యం అంటే సత్యం. గాంధీ గారికి పై మీద తుండు అని ఉండి, దీనికి తుండు లేదు సర్దుకోవడానికి, ఆ గోచి సర్ది సత్యం. కానీ ఇటువంటి బుద్ధుడికి ఇది కూడా ఎమోషన్ లేదు. అది ఆక్చువల్ బుద్ధుడు మాట్లాడుతుంటే గోడ మాట్లాడు. ఇప్పుడు తలక ఎలా పెట్టి కూర్చున్నారనుకోండి, ఎందుకు ఏమొచ్చిన వేదాంతం అంటే అన్నీ జరిగిందే జరిగిపోతుంది అన్నారు. మరి ఈ పూజలు ఎందుకు, ఈ చెప్పాలి ఎందుకు, ఈ గుళ్ళు కట్టించాలి, ఈ గోడ ఎందుకు అంటే సత్యండి. అలా జరగవలసిందే, అలా జరుగుతుంది. మరి సాధన ఎందుకు అప్పుడు మళ్ళీ చెప్తారు సార్. మరి సాధన ఎందుకంటే ఆ దేహానికి సంబంధించిన కోర్సు జరిగిపోతూ ఉంటుంది. దాంతో ఎవరి తాదాత్మ్యం పొంది, కర్మ ఎవరికి అహంభావనకి, కర్మ ఎవరికి అహంభావనకి, అహంభావన దేహంతో తాదాత్మ్యం పొందుతుంది కాబట్టి నేను అనిపిస్తున్నాను అనుకుంటుంది. ఆ దేహంతో నువ్వు తాదాత్మ్యం వదిలేసే స్వేచ్ఛ నీకుంది. ఆ దేహం ద్వారా జరిగే పని నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది. ఇప్పుడు ఇష్టమైన పెళ్ళిళ్ళు ఎంతమందికి అవుతున్నాయండి, అందరూ ఏదో సంఘానికి జడిసి కాపురాలు చేస్తున్నారు. 170 మంది సంఘానికి జడిసి కాపురాలు చేస్తున్నారు. కానీ ఇష్టం మీద ఎవడు కాపురం, ఇష్టం మీద ఎవడు ముద్దు పెట్టుకుంటున్నాడు, ఎవడు కాపురం చేస్తాడు. మాకు ఇంగ్లీష్ బుద్ధో అంటున్నాడు ఈ మధ్యన ఒక, మాకు ఇంగ్లీష్ కాను అంటే అంటే మాకు ఇష్టం బాబు, ఇంగ్లీష్ భాషను ముద్దు పెట్టుకుంటాం బాబు, ఇంగ్లీష్ లేకపోతే మాకు ఉద్యోగాలు రావు అంటున్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయండి, ఇప్పుడు 100 పెళ్ళిళ్ళు ఈ సంవత్సరం అయినాయి, ఇష్టమైన పెళ్ళిళ్ళు ఏమైనా అందరూ రాజీలు చేసుకుని రాజీలు పడి ఏదో సంఘానికి జరిసి కాపురాలు చేస్తున్నారు. కానీ ఇష్టం అంటే ఇప్పుడు 100 పెళ్ళిళ్ళు అయినాయి అనుకోండి, భీమవరం ఈ సంవత్సరం అల్లూరు సీతారామరాజు గారి కళ్యాణ మండపంలో, అందులో ఇష్టంతో కూడిన పెళ్ళి 10 ఉంటాయి, మిగతా 90 మంది రాజీ పెళ్ళిళ్ళే. ఈ మధ్యన ఒక ముసలాయన్ని అడుగుతున్నారు మొన్న, ఏమండి మీ కోడలు నచ్చిందా, వచ్చిన కోడలు నచ్చిందా అని. ఆయన ఏమంటున్నాడు, కోడలు నచ్చిందంటే ఆయన ఏమంటున్నాడంటే నచ్చిన కోడలు రాకపోయినా వచ్చిన కోడలు నచ్చింది అంటున్నాడు. నచ్చిన కోడలు వచ్చింది ఆయనకి, నచ్చిన కోడలు రాలేదంటే వచ్చింది కదా, తీరా కోడలు అది నచ్చేటట్టు చేసుకుంటాను అంటున్నాడు. నచ్చిన కోడలు రాకపోయినా వచ్చిన కోడలు నచ్చేటట్టు చేసుకుంటాను, మరి ఈ రోజులు వెళ్ళాలి కదా అంటున్నాడు. ఇది భగవాన్ చెప్పింది నగ్న సత్యం. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా అలా ఉండవలసింది. అది ఒక సంఘానికి జడవండి, లేకపోతే రాజీ పడండి ఇంకోటి పని అంటే, లేకపోతే డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసిన అక్కడ ఏదో సమస్యలు ఉంటాయి కదా. అమెరికాలో 150 డైవర్స్, ఇక్కడ అర్థం లేని భయాలు ఎక్కువ కాబట్టి తొందరగా డైవర్స్ లేవరు ఇక్కడ. అయితే భగవాన్ చెప్పి అంతే ఒకటే అంటే, మీ శరీరం ద్వారా జరిగే పనులు జరుగుతాయి, మీకు ఇష్టం లేకపోయినా ఒక పెళ్ళే కాదు చావు కూడా అంతే. మనం చచ్చిపోవడానికి మనం ఇష్టపడుతున్నాం అంటే, చచ్చిపోవడానికి మనల్ని ఎవడైనా ఇష్టపడుతున్నాడు, బలవంతాన్ని తీసుకెళ్ళి బలకాట్లో పడేస్తారు. చచ్చిపోవడానికి మనం ఎవడో ఇష్టపడతాం, ఎవడు ఇష్టపడతాడు జమ చచ్చిపోవడానికి, ఎవడు ఇష్టపడుతున్నది కానీ చావు ఆగుతుందే వచ్చేస్తాం. అదే భగవాన్ చెప్పింది, ఒక పెళ్ళి చావే కాదు ఏదైనా సరే. ఇక ఇవాళ సిరిడి సాయిబాబా ఎగ్గర ప్రతిష్టకి వెళ్ళాం, ఇష్టం మీద వెళ్ళామంటే ఇష్టం లేకుండానే వెళ్ళాం. వాళ్ళు రండి 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 అంటే కారణం ఏదైనా, ఆ దేహం అక్కడికి వెళ్ళవలసి ఉందండి, బాబా విగ్రహం ప్రతిష్ట చేయవలసి ఉంది, ఇష్టం లేకుండానే వెళ్ళాం. అదే భగవాన్ చెప్పి నీకు ఇష్టం లేకపోయినా తప్పదు, నీ శరీరం మీద ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడో 40 మైళ్ళు నేను 50 మైళ్ళు ప్రయాణం చేశాం, మళ్ళీ ఇప్పుడు 50 మైళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. నేను వద్దు వద్దు అనేటప్పుడు వాళ్ళు వాళ్ళు ఒత్తిడి చేయటం, నేను ఎంత గట్టిగా వద్దు అంటున్నానో వాళ్ళు ఒత్తిడి చేయటం కూడా అంత ఎక్కువగా చేయిస్తారు. ఇవన్నీ నిజం కాదు, నీ దేహం మీద ఉంది కాబట్టి చెయ్యి. నీకు ఇష్టం లేకపోయినా చేయవలసిందే కొన్ని పనులు, అంతే. అలా జరగవలసిందే, ఇష్టం ఉన్నా అంతే, ఇష్టం లేకపోయినా జరగవలసిందే. అయితే అప్పుడు తిరగబడ్డారు వీళ్ళు ఇక్కడ భక్తులు. అయితే మా సాధన ఎందుకు, మేము సాధన చేసుకోవాలి కదా, మా రాజు ఎందుకంటే, అంటే ఏమి లేదు భయ్యా, కర్మ ఎవరికి, దేహంతో తాదాత్యం పొందే అహంకారానికి, దేహంతో పొందే అహంభావనకి, దేహంతో తాదాత్యం పొందే మిజ్జనేనికి. నువ్వు దేహంతో తాదాత్యం పొందటం మానేయి. కర్మ ఏమి చేయదు, విధి ఏమి చేయదు, పునర్జన్మ ఏమి చేయదు, చావు ఏమి చేయదు, ఆ స్వేచ్ఛ ఆ స్వాతంత్రం నీకు ఉంది. అంతే, ఆ శరీరం ద్వారా జరగవలసి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంతే జరిగిపోతుంది. మరి ఎందుకు మా సాధన ఎందుకు, మేము ఇంత కష్టపడటం ఎందుకు, యోగాలు ఎందుకు, ఆహార నియమాలు, దేవుణ్ణి ఎదురుకుండా పెట్టుకుని ఉపాసన చేయటం, పుణ్యాలు ఎన్నో పుణ్యాలు చేస్తున్నాం, మరి ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటండి, దాంతో ఆ శరీరం ద్వారా జరగవలసింది జరుగుతుంది, దాంతో తాదాత్మ్యం ఎదురై ఆ స్వేచ్ఛ నీకు ఉంది, ఆ స్వాతంత్రం ఉంది, ఆ సాధనతో సంపాదించు. విధి ఎవరికి, కర్మ ఎవరికి, చావు ఎవరికి, నీ లోపల చైతన్యం అనుభవించదు. ఏది కర్మ నీ లోపల చైతన్యం అనుభవించదు, ఇంకా అది చేయలేదు కాబట్టి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దేహం చేసింది, ఇంద్రియాలు చేసినవి, ఈ లోపల చైతన్యం దానికి మంచి చేయలేదు చెడు చేయలేదు, దానికి అనుభవం లేదు అసలు, అనుభవించదు, అనుభవి దానికి కర్తృత్వం లేదు అసలు. నీ దేహం నేననుకునే దానికి కర్తృత్వం ఉంది, కానీ ఆ లోపల చైతన్యానికి నేననే తలంపు లేదు, అంటే దానికి కర్తృత్వం లేదు. కర్తృత్వం లేదు కాబట్టి భోక్తృత్వం లేదు, కర్తృత్వం వాడికి భోక్తృత్వం ఉంటుంది, చైతన్యానికి కర్తృత్వం లేదు, అంటే భోక్తృత్వం లేదు, డోయర్షిప్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, చైతన్యానికి లోపం లేదు. అంటే దేహంతో, ఆ దేహంతో ఇంద్రియాలతో పనిచేస్తుంది, అది నిష్క్రియ పనేమో దేహం చేస్తుంది, ఇంద్రియాలు చేస్తుంది, నీ లోపల చైతన్యం ఏమి పని చేయటం లేదు, అది నిష్క్రియుడు వాడు, ఈశ్వరుడు నీ లోపల ఈశ్వరుడు నిష్క్రియుడు. అంటే దేహంతో, నువ్వు దేహంతో తాదాప్యం వదిలేసి, ఇంద్రియాలతో తాదాప్యం వదిలేసి, నీ లోపలన్న ఈశ్వరుడితో ఆ చైతన్యంతో తాదాప్యం పొందేవనుకో, శరీరం ద్వారా నువ్వు కర్మ అనుభవిస్తానని తలంపు నీకు కూడా రాదు. ఆ శరీరం ఎందుకు వచ్చింది, ఆ పనిని, ఆ పని జరిగిపోతుంది, ఆ పని, ఆ శరీరం, ఆ పని అయిపోయింది, ఆ శరీరం చచ్చిపోతుంది, అంటే దాంతో నీకు సంబంధం లేదు. అంటే నీ శరీరం, నీ కర్మ అహంభావనకి, కర్మ అహంభావనకి, ప్లెజర్ అహంభావనకి, పెయిన్ అహంభావనకి సరిగ్గా అయిపోతుంది. సడన్ బ్రేక్. కర్మ ఎవరికి, అహంభావనకి, నీ సంతోషం ఎవరికి, నీ అహంభావనకి, నీ దుఃఖం ఎవరికి, అహంభావనకి, నీ దేహం చనిపోయేప్పుడు ఏడ్చేది ఎవరు, నీ అహంభావన ఏడుస్తుంది. ఇవన్నీ దేహానికి పరిమితం, ఇంద్రియాలకి పరిమితం, దేహం నేననే తలంపుకి పరిమితం, పరిమితం. వాటితో తాదాప్యం వదిలేయి. నీ హృదయంలోని చైతన్యంతో తాదాప్యం పొందడానికి సాధన యొక్క ప్రయోజనం, దాంతో తాదాప్యం పొందు. ఇంకా కర్మ ఎవరికి, పునర్జన్మ ఎవరికి, ఏది లేదు, ఉన్నది ఒకటే, అది నీవై కూర్చుంటావు. దేహంతో జరిగేది, దేహం ద్వారా జరిగేది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది. కొన్ని పెళ్ళిళ్ళు 2 సంవత్సరాలు నలిగాక పెళ్ళి అవుతుంది, వీళ్ళు వద్దంటారు, వాళ్ళు వద్దంటారు, వాళ్ళు వద్దంటారు, చివరికి ఆ పెళ్ళి అవుతుంది. రామకృష్ణ పరమహంస అన్నగారు రోజు వచ్చి రామకృష్ణ పరమహంసను తిట్టుకోవడానికి, ఏ నక్షత్రాన్ని తిట్టాడు పుట్టాడో కానీ వీడికి పెళ్ళి అవ్వటాలి కదా. రామకృష్ణ పరమహంస గారి తండ్రి చిన్నప్పుడు చచ్చిపోయారు. రామకృష్ణ పరమహంస తల్లి అనేదంటే మరి నీకు బాధ్యత ఉంది కదా, వీడి పెళ్లి చేయాలి కదా అని. పోనీ పెళ్లి చేయాలని నాకు వద్దని అనివాడు కాదు, పెళ్లికి రెడీగా ఉన్నట్టు ఈయన ఉండేవాడు. ఇప్పుడు నాకు పెళ్లి వద్దు, సంబంధాలు రావటం లేదు కదా, రానప్పుడు అంత బలవంతం నాకేం పెళ్లి చేస్తారని వద్దని అనివాడు కాదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నామంటే చూడడం అనివాడు. ఆ సంబంధం ఒకటి కూడా కుదిరేది కాదు. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నగారు ఏం చేశారంటే, వీడికి ఉద్యోగం, వీడికి ఏదో పాటు ఉండాలి, బెంగాల్లో ఉద్యోగాన్ని పాటు అంటారు, నీకు ఏమైనా ఈ మధ్యన పాటు దొరికిందని అంటారు. నీకు అర్థమవుతుందా, పాటు దొరికిందంటే ఉద్యోగం దొరికిందని అర్థం. ఏమంటే మీరు ఖాళీగా ఉంటున్నారా, ఏమైనా పాటు ఏమైనా దొరికిందంటారు కలకత్తాలో? మీరు ఖాళీగా ఉంటున్నారా, పాటు ఏమైనా దొరికిందంటారు, పాటు అంటే ఉద్యోగం అని. అలాగే రామకృష్ణ పరమహంస అన్నగారు ఏం చేశారంటే, వీడికి ఉద్యోగం వస్తేనే కానీ ఎవడో పెళ్లి చేయడని అప్పుడు దక్షిణేశ్వరం తీసుకెళ్ళి అక్కడ రాశి రానమానికి రికమెండ్ చేసి నెలకి 8 రూపాయలు ఎంతో జీతం వీడికప్పుడు, నెలకి 8 రూపాయలు జీతం మీద రికమెండేషన్ మీద అప్పుడు దక్షిణ వీడి పెళ్లి కోసం అన్నగారు ఉద్యోగం ఇప్పించాడు వీడికి. అప్పటి నుంచి సంబంధాలు చూడటం, ఏదో వచ్చి దగ్గరికి రావటం, ఆ సంబంధం చెడిపోవటం. రోజు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర తిట్టుకోవడం, రామకృష్ణుడు అన్నగారు ఈ నక్షత్రం, పుట్టిన నక్షత్రం మంచిది కాదు, ఏ సంబంధం వచ్చినా దగ్గరికి వస్తాం చెడిపోతాం, దగ్గరికి వస్తాం చెడిపోతాం. ఇది నక్షత్రమే మంచిది కదా అని వాడు. చివరికి అన్నగారు రోజు తల్లిని తిడతాడు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు ఎవడి పిల్లలను తీసుకొచ్చి నాకెక్కడ కడతారా, ఎవడి పిల్లలను తీసుకొచ్చి నాకు కడతారు రామకృష్ణుడు అంటాడు. రాముడు సీత కూడా రాముడితో అదే అంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటాను. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది. అవుకరే బెక్కమ్మ ఎవర్ వైఫ్ ఐఆమ్ ది వైఫ్ ఆఫ్ ఎనదర్. రాముడు ఆ డైలాగ్లు అంటుంది, నన్ను చేసుకుంటావు నన్ను పెళ్లి చేసుకుంటా, తీరా మ్యారేజ్ అయిపోయింది నాకు, రాముడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, రాముడు భార్యనే అవుకనే బెకమ్మి ఇప్పుడు నా పిల్లం అయ్యో నా పిల్లం ఉంటుంది, ఇప్పుడు నాకు పిల్లం ఉంటుంది నీ పిల్లం ఉంటుంది, మూడు ఎలా సాధ్యం అవుతుంది. అవుకనే బెకమ్మి ఎవర్ వైఫ్ వైఫ్ ఆఫ్ ది ఎనదర్. ఈ పెళ్లి కొడుకులు అందరూ ఆ పెళ్ళికొచ్చినలాగా ఉందని, ఈ పెళ్ళికొచ్చినలాగా ఉంది, ఈ పెళ్ళికొచ్చినలాగా ఉందంటే మరి నల్లవాళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటాలేదా? వాళ్ళకే మంచి భర్తలు వస్తారు. నల్లగా ఉన్న అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు. నేను ఎందుకంటే నల్లగా ఉన్న అమ్మాయిలను చేసుకున్నాడు బుద్ధిమంతులు. అంటే వాళ్ళు ఎర్రగా ఉన్న అమ్మాయిల కంటే నల్లగా ఉన్న అమ్మాయిలు ఎక్కువ సుఖపడతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆగటాలేదా? నలుపు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటాలేదా? వాళ్ళు సంసారాలు చేసుకోవటాలేదా? అందుకే రామకృష్ణుడు అన్నాడు, ఎవడి పిల్లని తీసుకొస్తారా, పెళ్లి సంబంధం కోరుతున్నది సంబంధం కోరుతున్నదని. ఆ రోజు అమ్మ తల్లిని తిట్టేసుకోడు, ఈడు ఈడు ముహూర్తం, ఈడు పుట్టిన ముహూర్తం మంచిది కదా, వీడికి సంబంధం అవటాలేదని తిడతంటే, అప్పుడు రామకృష్ణుడు ఏమన్నా అంటే, ఎవడి పిల్లని తీసుకొచ్చి నాకు చేస్తారు, నా పిల్లానికి ఇప్పుడు 7 సంవత్సరాలు ఉన్నాయి, పలానా ఊళ్ళో ఉంది, వెళ్ళి ఆడతోడు బేరం ఆడండి, ఆడతోడు బేరం ఆడతాడు, తల్లిదండ్రులు నాకు చేయడానికి ఒప్పుకుంటారు, ఎందుకంటే నా పిల్లం అవటానికి పుట్టింది అమ్మాయి అన్నప్పుడు కామర్పూరే అక్కడ ఒక జయరాం భట్ అనుకుంటాడు. కామర్పూరే జయరాం భట్ ఉంది, అక్కడికి వెళ్ళి వీడు ఆ పెద్ద మనుషులు పట్టుకుంటాడు, ఊళ్ళో పెద్ద మనుషులు పట్టుకుని రాయబారం చేయగా 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 మొత్తం మీద ఆ సంబంధం కూడా. అప్పుడు వయసు ఎంత? రామకృష్ణుడికి 21 సంవత్సరం, శారదామాతకి 7 సంవత్సరాలు. అంత వయసు గ్యాప్ అది. అన్నగారు నన్నటిని ఎవడు ఎవడి పిల్లని తీసుకొచ్చి నాకు చేస్తారా, నా పిల్లని నాకు చేద్ది కానీ పలానా చోట ఉండదు. షేక్స్పియర్ చెప్తాడు, మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. భూమి మీద ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవు. భూమి మీద ఎవరికి ముందు పెళ్ళిళ్ళు చేసేస్తాడు భగవంతుడు. ముందు పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత వాడిని భూమి మీదకి పంపుతాడు. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. అదే సీతమ్మ ఏమంటుంది రాముడితో, అవుకనే బెక్కమ్మ యువర్ వైఫ్ వెన్ ఐఆమ్ ది వైఫ్ ఆఫ్ ఎనదర్. తీరా నా పెళ్ళి అయిపోయింది, నువ్వు నా పిల్లలు ఉంటే నా పిల్లలు ఉంటే ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? ఆల్రెడీ మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయింది. ఓకేనే బెకమ్ యువర్ వైఫ్ వెన్ ఐ వైఫ్ ఆఫ్ ది ఎనదర్. ఆ డైలాగ్స్ చాలా బాగుంటాయి. అంటే ఆ దేహం ద్వారా జరగవలసింది, జరగవలసిందే పెళ్ళి చావు అని అంటే, మీ ఒంటి మీద అలా జరగవలసిందే. కానీ మీకున్న స్వేచ్ఛ ఎక్కడంటే, మీకున్న స్వాతంత్రం ఎక్కడుందంటే, ఆ దేహంతో జరిగే సంఘటనతో మీ అహంకారంతో తాదాత్మ్యం వదిలేయండి. ఏ సంఘటన ఏది మిమ్మల్ని చలింపజేయలేదు, మీకు ఆత్మానుభవం సుఖంగా జీవించేయగలరు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా, అదృష్టం వెంటాడుతున్నా దురదృష్టం వెంటాడుతున్నా, ఎక్కడికి వెళ్తాలి? అది ఒక వాక్యం రెండు వాక్యాల దగ్గర ఉన్నాను. రాముడు అడ్డొస్తున్నాడు, సీతమ్మ అడ్డొస్తాం, అందరు అడ్డొస్తున్నారు. వేళ నీకు సరళంగా ఉంది, నీ హృదయంలో అది సహజంగా ఉంది, సరళంగా ఉంది, నిదానంగా ఉంది, సూటిగా ఉంది, నగ్నంగా ఉంది. అది నగ్నంగా ఉంది. అది అంటే నీకు ఇష్టం ఉండటం లేదు. అయిపోయి అది కర్మసిద్ధానికి అతి, ఈ పునర్జన్మలకి ఈ దేహాలకి కర్మసిద్ధాంతానికి అది అతీతమైనది. నేను కర్మ అనుభవిస్తున్నాను, నేను కర్మ అనుభవిస్తున్నాను అంటారు చూడండి. వీటిలన్నింటికి నీ లోపల ఉన్న సత్యం అతీతమైంది. దాంతో తాదత్యం పొందితే విధి దాన్ని ఏం చేస్తుంది? దానికి విధికి ఏం సంబంధం లేదు. విధి దేహానికి, ఇంద్రియాలకి, మనసుకు మాత్రమే విధి. అంచేత నీకు సరళంగా ఉన్న వస్తువు మీద ప్రేమ లేదు, కృత్రిమంగా ఉన్న వస్తువుల మీద ప్రేమ ఉంది. మామూలుగా అంతే కూడా, కృత్రిమంగా మాట్లాడే వాళ్ళ మీద ఉన్న ఇష్టం కొంతమందికి సహజంగా మాట్లాడే వాళ్ళ మీద ఉండదు. మీరు యజ్ఞం చేసుకోండి, ఆ పుణ్యం వచ్చేస్తుంది, యాగం చేసుకోండి, ఆ పుణ్యం వచ్చేస్తుంది, ఆ వ్రతం చేసుకోండి, అది వచ్చేస్తుంది, ఇలా చెప్పారనుకోండి, అది మీకు ఇష్టం. ఈ మాటలు ఎవరంటారు? నా పిచ్చి కానీ.
మీరు ఈ పని చేసుకోండి, మీకు ఇది కలిసి వస్తుంది, ఆ పని చేసుకోండి, అది కలిసి వస్తుంది అంటే ఇక వింటానికి బాగుంటుంది. ఇది ఎవడ, ఇది ఎవరికి కావాలి? ఆ మాటలు పైగా మీకు తీయగా ఉంటాయి. ఈ భగవాన్ చెప్పే మాటలు మీకు ఆమోదం కింద ఉండొచ్చు. ఇవి యజ్ఞం చేసుకోండి, మీకు ఇంత పుణ్యం వచ్చేస్తుంది, లేక ఇది మీకు ఇది కలిసి వస్తుంది, ఆ మాటలు ఎలా ఉంటాయి? మీకు చాలా బాగుంటాయి. అంటే మతాలు కూడా వీటికి నువ్వు అది చేసుకో, ఈ పని చేస్తే స్వర్గానికి వెళ్తావు, ఆ పని చేస్తే ఇలా, ఈ మాటలు మీకు అనుకూలంగా కూడా మతాలు కొన్ని మాటలు చెప్తాయి. కానీ ఆ మాటలన్నీ నిజమని కాదు. మీ కూడా వచ్చి ఎప్పుడూ ఆ చైతన్యంలోకి మిమ్మల్ని పంపించడానికి మతాలు కూడా అనవసరం మాటలు చాలా చెప్పినవి, అక్కర్లేని మాటలు. మీ కూడా కొంచెం రావటం కానీ సత్యమని కాదు. ఉరికే మీ కూడా మీ మనస్సును లోపలికి మళ్ళించడం కోసం అవసరం లేని మాటలు కూడా కొన్ని ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటంటే ఫైనల్ అని కాదు, ఫైనల్ మీ హృదయంలోనే ఉంది. అయితే వాళ్ళు ఎందుకు చెప్తారంటే, ఆయన ఎందుకు చెప్తారంటే, ప్రారంభంలో నీ మైండ్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నీ మైండ్ని ప్రిపేర్ చేయడానికి నీ కూడా వస్తూ ఉంటారు, నువ్వు కూర్చుంటారు నవ్వితే నవ్వుతారు, ఏదో గాథలు చెప్తూ ఉంటారు, రామాయణంలో గాథలు, భారతంలో గాథలు అన్నీ చెప్తూ ఉంటారు. చివరికి నీ హృదయంలో ఉన్న సద్వస్తువు దగ్గరికి నీ మనసు అటు మళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. అది గమ్యంగా పెట్టుకుని చాలా మాటలు చెప్తారు. పెద్దలు చెప్పచ్చు, మతాలు చెప్పచ్చు, కానీ గమ్యం అది కాదు. నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా, దేహం ద్వారా జరగవలసింది జరిగిపోతుంది, నీకు ఇష్టం ఉన్నా జరిగిపోతుంది, ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది అని భగవాన్ చెప్తుంటే, అయితే మా సాధన ఎందుకు ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది, ఇష్టం ఉన్నా జరిగిపోతుంది, రెట్టించాడు. అంతే మామూలుగా చెప్పొచ్చు కదా, అదంతే అని ఇది ఫైనల్. ఇంకా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ అది. నువ్వు పాలకొడలో కూర్చుని గంతులు వేస్తే ఆగదు అది. కానీ నీకు స్వేచ్ఛ ఉంది, నీకు స్వాతంత్ర్యం ఉంది, నీకు ఫ్రీడమ్ ఉంది. ఆ దేహంతో తాదప్యం ఎవరో ఇవన్నీ అహంభావనకే. ఆ దేహంతో తాదప్యం, ఆ దేహంతో తాదత్వ్యం లేకుండా చేసుకుంటే, నీ అహంభావ రహిత స్థితికి తెచ్చుకుంటే ఏది ఏమి నేను ఏమి చేయలేదు. అయితే నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినా, ఏ గాథల దగ్గరికి వెళ్ళిపోయినా, ఏ మతాల దగ్గరికి వెళ్ళిపోయినా, కులాలు మార్చుకున్నా, మతాలు మార్చుకున్నా, దేశాలు మార్చుకున్నా, రంగులు మార్చుకున్నా, ఈ ద్వైతమని అద్వైతమని శాఖలు మార్చుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ మూల నుంచైనా చివరికి నీ హృదయంలోకి నువ్వు రావాల్సిందే. నీ హృదయంలోకి రావాల్సింది, సద్వస్తు ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళి తిరిగిన ఏ రకమైన సాధన చేసినా, ప్రాణాయామం చేసినా, మంత్రజపం చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా, తిరిగి సత్సంగం చేసినా, హోలీ కంపెనీ చేసినా, సత్పురుషులు సహవాసం చేసినా, మరొకటి చేసినా ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికి రావాల్సింది. ఎక్కడికి? ఉన్న వస్తువు దగ్గరికి రావాల్సిందే. అంటే ఎప్పుడో పొందుతానంటున్నావు, ఎప్పుడో సాధిస్తానంటున్నావు. ఆ సాధించడం ఇప్పుడే ప్రారంభించు. రేపు అనుకోకు, రేపుకి రూపు లేదు, రాబోయే జన్మ అనుకోకు, ఇప్పుడే ప్రారంభించు, ఇక్కడే ప్రారంభించు. నువ్వు ఏదిగా ఉన్నావు అదిగా ఉండు. అప్పుడు నువ్వు సందేహరహితులు అవుతావు, పునర్జన్మరహితులు అవుతావు. సృష్టి ఉన్నా లేనివాడితోడు సమానమే నువ్వు, దేహం ఉన్నా దేహం లేనివాడితోడు సమానమే. అన్ని తలంపులే జీవితంలో, అన్ని తలంపులే. ఇక్కడున్న సద్వస్తువు తప్పించు. ఇక్కడ నారాయణుడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నారాయణుడు ఇక్కడే ఉన్నాడు. నీవెన్ని ఘనకార్యాలు చేసినా ఇక్కడికి రావలసిందే. నువ్వు ఆత్మానుభవం కోసం మనస్సును ఇక్కడ ఉపసంహరించవలసింది, ఇక్కడికి రావలసింది. ఉపసంహరించి మనస్సు ఉపసంహరించి 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 విత్డ్రా చేసి ఆ మూలతలంపుని విత్డ్రా చేసి ఆ మూలతలంపు మూలంలో ఐక్యం కావలసిందే. నువ్వు ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలైనా, నేడు కాకపోయినా ఈనాటికి కాకపోయినా ముందు నాటికైనా, ఎప్పటికైనా ఇక్కడికి రావలసిందే. నువ్వు ఎక్కడే ఉన్నావు, నీ ఒంట్లో నేను ఉన్నాను. కృష్ణుని అంటాడు గీతలో, నీ ఒంట్లో నేను ఉన్నాను. నీ ఒంట్లో నన్ను నువ్వు వదిలేశావు. అరుణాచలం చుట్టూ, కాశీ చుట్టూ, రామేశ్వరం చుట్టూ తిరుగుతున్నావు. అది మనసు యొక్క గారడి. నీ ఇంట్లో కాదు ఒంట్లోనే ఉన్నాను. కాశీ కాదు, రామేశ్వరం కాదు, నీ ఇంట్లో కాదు, నీ ఒంట్లోనే ఉన్నాను. ఆ ఉన్నవాడిని అక్కడ వెతకటం లేదు. నీ ఒంట్లో ఉన్నవాడిని వెతకటం లేదు. ఒకవేళ నీకు లోకంలో కనిపించినా, దేవుళ్ళకి కనిపించినా, నీ ఒంట్లో ఉన్న వస్తువుకి, నీ ఒంట్లో ఉన్న సద్వస్తువుకి ఛాయలు మాత్రమే, నీడలు మాత్రమే. అని షాడోస్. అంచేత మనిషి, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. నీ ముఖం అడి తిప్పటానికి నా బోధ యొక్క సారాంశం. మీరేం గాథలు చెప్పరు అని భగవాన్ కొంతమంది అంటూ ఉంటారు. మీ ఏం గాథలు చెప్పరు, గాథల వల్ల బాధలు వస్తాయంటారు. ఆయన భగవాన్ టీచింగ్లో అసలు కథలు ఉండవు. అసలు రామాయణం మాటలు చెప్పరు, భారతం మాటలు చెప్పరు. ఆయన ఏం చెప్తే పైకి ఇంకో ప్రమాదం ఉందండి. ఆయనతోటి రామాయణం భారతం జరిగితే సరే, రామాయణం భారతం జరిగితే ఒకవేళ జరగకపోతే ఏ సమస్య, రామాయణం భారతం జరగకపోతే ఏ సమస్య లేదు. ఒకవేళ నిజంగా జరిగినా నిజం కాదు. ఆ పురాణాలు చెప్పేవాడికి ఒక్క ముట్టుకే ముట్టాలనిపిస్తున్నాడు. పాపం రామాయణం భారతం అంటే జరగకపోతే ఏ గొడవ లేదు, ఆ సమస్య లేదు. ఒకవేళ నిజంగా జరిగినా నిజం కాదు. ఇంకా ఆ కథ నేనేం చెప్తాను మీకు. జరగకపోతే సమస్య లేదు, పోనీ జరిగినాయి అనుకుందాం. జరిగిన నిజం కాదు. ఆ గాథల వల్ల బాధలు వస్తాయి. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీ మూలంలోకి నీ ముఖాన చెప్పాలి. నా టీచింగ్ యొక్క ప్రయోజనం అది. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఈ సుబ్బమ్మ పొలం అనేది దేహానికి పేరు. అది ఆ పేరు నువ్వు కాదు, ఆ రూపం నువ్వు కాదు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, నీ స్వరూపం ఎక్కడ, ఏది నువ్వు అయి ఉన్నావో అది నీ హృదయంలో ఉంది. అక్కడికి నీ ముఖాన్ని తిప్పటానికి నా టీచింగ్ యొక్క ప్రయోజనం. నీ ముఖం అటు తిరగలే. సూర్యుడు ఉన్నమాట నిజమే, నీ ముఖం అటు తిరగకపోతే సూర్యుడు ఉన్నా కనపడ్డం. నువ్వు జ్ఞానశూరుడిని హృదయంలో ఉన్నాడు. నీ ముఖాన్ని అటు తిప్పటానికి నా బోధ యొక్క సారాంశం కూడా అది. నీ చేత మనల్ని పొందటం కోసం కాదు, నీ చేత జేజువులు చెప్పించుకోవడం కోసం కాదు. నీ ముఖాన్ని నీ హృదయం వైపుకి తిప్పాలి. ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు. నీ చేత చప్పట్లు కొట్టించుకోవడం కోసం కాదు ఈ బోధ. మీకు సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మీరు చప్పట్లు కొడితే ఎవరికి కావాలి చప్పట్లు? మీ ముఖం అటు తిరిగేటట్టు ఎటు నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు వైపు తిరగాలి, అటు నడవాలి. ఎటు బాహ్య ముఖానికి కాదు, లోపలికి నడవాలి. మీరు లోపలికి నడవాలి. అదే నా ఉద్దేశం, నా టీచింగ్లో ఉన్న పర్పస్ అది, నా టీచింగ్లో ఉన్న ఎయిమ్ కూడా అదే. మీరు లోపలికి నడవాలి. మనిషి పైకి వెళ్ళటం తేలిక, లోపలికి వెళ్ళటం చాలా కష్టం. ఒక మీకు ఎకరం ఉంటే 2 ఎకరం కొనుక్కోవడం తేలిక. మీరు కొంచెం కష్టపడితే 2 ఎకరాలు కొనేసుకుంటారు. కానీ లోపలికి ఒక అంగుళం కూడా దిగటం కష్టం. వైరాగ్యం లేకపోతే, అభ్యాసం లేకపోతే, బుద్ధిలో స్థిరత్వం లేకపోతే, మనస్సులో స్వస్థత లేకపోతే, గాంధీ గారు చెప్పినట్టు ఆ మనస్సులో ఏమిటన్నాడైనా, ఆ మనసులో రామనామం చేయటంలో నాకు అది వచ్చిందన్నాడు. ఆ స్థైర్యం, ఆ స్థైర్యం, ఆ మానసిక స్థిమితం అది లేకపోతే, అది అది ఉంటేనే కానీ మీరు లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళటానికి నా టీచింగ్ యొక్క ప్రయోజనం. కొంతమందికి ఇంటి నిండా ఐశ్వర్యం, నా మనసులో స్థిమితం ఉండదు. ఏంటో అసలు అర్థం కాదు. ఇంటి నిండా బంగారం ఉన్నా మనసులో బంగారం ఉండదు. మనస్సులో ఏమి బంగారం ఉండదు, ఇంటి నిండా ఉంటుంది. అమృతానుభవం కలిగేది ఇంట్లో బంగారం ఉన్నవాడు కాదు, మనసు బంగారమైన వాడికి అమృతానుభవం కలుగుతుంది. నాకు ఇంత వయసు వచ్చింది, బాపు జనవాడు నాకు ఇంత వయసు వచ్చింది, ఈ వయసులో కూడా నా మనసులో ఉన్న బలహీనతలు ఏంటి నాకు స్వప్నంలో తెలుస్తున్నాయి. అందులోంచి కూడా బయటకు వచ్చిన రోజునే కదా నేను హృదయ గుహలో ప్రవేశించేది, ఆత్మారాముణ్ణి అందుకునేది. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నా మనసులో ఉన్న బలహీనతలు ఏంటి నాకు స్వప్నంలో కనిపిస్తున్నాయి, అందులోంచి కూడా విడుదల పొందితే కదా నేను ఆత్మారాముణ్ణి అందుకునేది. ఆత్మారాముణ్ణి అందుకుంటే కదా నాకు చైతన్య స్థాయి దొరికేది. నువ్వు కొత్తగా ఏం పొందక్కర్లేదు. భగవాన్ చెప్తున్నారు నువ్వు కొత్తగా ఏది సాధించక్కర్లేదు. నువ్వు కొత్తగా ఏ నువ్వు సాధన చేసి నువ్వు కొమ్ములు తెచ్చుకోక్కర్లేదు. సాధన చేసి మీరేం అధికారం సంపాదించుకోక్కర్లేదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే నేను కొత్తగా మీరేం పొందక్కర్లేదు. అనుచిత భావాలు, ఉపయోగం లేని తలంపులు, యూస్లెస్ థాట్స్, ఉపయోగం లేని తలంపులు. మీకు మనకు ఎటువంటి తలంపులు వస్తాయంటే మనకి ఉపయోగపడవు, సంసారానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. మనకు ఒకసారి ఎటువంటి తలంపులు ఉంటాయితే మనకి ఉపయోగపడవు, కొన్ని ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడతా అంటే ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. పూర్వం ఇంగ్లీష్ పోయిట్ ఒకటి చెప్పేవాడు. ఇంగ్లీష్ పోయిట్ ఏమని చెప్పాయంటే పూర్వం అక్కడు వాడికి ఉపయోగపడకుండా ఇంటికి ఉపయోగపడకుండా వాడు మీ ఇంటికి ఉపయోగపడ్డా అనుకోండి, వాడికి వాడు ఉపయోగపడ్డా అనుకోండి, పోనీ మీకు నాలుగు మెతుకులు పెట్టకపోయినా ఆడు పొట్ట ఆడు కూడా పోషించుకోలేకపోతున్నాడు అనుకోండి, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటాడు ఏమన్నా రాజకీయాల్లో గెంటేయమన్నాడు.